అనుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చేసాడు. గురుదేవా నమస్కారం అన్నాడు. గురువో రంజన్ న విద్యతే అని ఉపనిషత్తులు చెబితే ఏదో అనుకున్నాను, గురువు కంటే అన్యమైనది ఈ సృష్టిలో మరేదీ లేదు, గొప్పది గురువే, గొప్పవాడు గురువే, దైవం గురువే సమస్తమని అర్థమయ్యింది. హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. మీ మంత్రానుష్ఠాన ప్రభావం ఇది, ఇదిగో రోగమంతా పోయింది, శరీరం సౌందర్యంతో తయారైంది, దుర్భావముతో బ్రతుకుటొక్క బ్రతుకే తలపన్. ఇంతకాలం నేను ఏమనుకున్నానో తెలుసా, ఛీ, దరిద్రపు శరీరంతో అందరూ తిడుతూ ఉంటే అందరి చేత చివాట్లు తింటూ బతకడం బతుకైన ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. అటువంటి బ్రతుకు కాస్త ఇవాళ పరమ పవిత్రమైపోయింది. దుర్భావముతో బ్రతుకుటొక్క బ్రతుకే తలపన్ అనుకున్న నాకు ఇవాళ సద్భావంతో బ్రతికే బ్రతుకు వచ్చేసింది. ఎంత అదృష్టవంతుడి గురుదేవా, ఇది కేవలం నీ అనుగ్రహం, ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళక తప్పదు కానీ వెళ్ళలేకపోతున్నాను అన్నాడు ఆయన. భక్తి కుదిరితే గురువుగారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందిట. రామకృష్ణ పరమహంసను వదిలి ఉండలేనన్నాడు వివేకానందుడు. వేదవ్యాసుణ్ణి వదిలి ఉండలేకపోయేవారు. సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా శమధమ సద్గుణాన్వితులైన సాధువులు శిష్యులు రోజు మా గురువుగారు ఎక్కడుంటే అదే స్వర్గం అనుకునేవారట. గురుభక్తి కలిగిన శిష్యుడు, తరించాలని కోరిక ఉన్న శిష్యుడు, జ్ఞానం కలిగిన శిష్యుడు గురువు పాదాలు పొరపాటును కూడా విడిచిపెట్టాడు. జ్ఞానం ఉంటేను ఆ జ్ఞాని గురువుగారి దగ్గర రెండు రోజులండి, మూడో రోజు వీడిపోయి కుంపటి విడిపెట్టుకుంటాడు, గురువుగారికి కుంపటి పెడతాడు. గురువుగారికి కూడా ఎసరు పెట్టేవాళ్ళు ఉంటారు. గురునకు పంగనామమిడు గొంగలు కొందరు వేల మంది ఈ ధరణిని పరువుచుందురు అని ఒకప్పుడు అవధానంలో నేటికి 11 ఏళ్ల క్రితం చెప్పాం. అదిగో అలాంటి వాళ్ళు ఉంటారు. అదంతా పక్కన పెడితే ఈ మహానుభావుడు కనుక, గురుదేవా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేనండి, కానీ ఇంటికి వెళ్ళమని మీరు అన్నారు కాబట్టి వెళ్ళవలసి వస్తుంది. నా భార్య పిల్లలు వీళ్ళని చూసుకోవడానికి వెళ్ళాలి, కానీ వాళ్ళని కూడా తెచ్చుకుని ఎక్కడైనా ఉండిపోనా అంటే ఆయన నవ్వి, నాయన ఎదురుగుండా ఉండడం ఒకటే కాదురా భక్తి, భక్తి హృదయంలో కూడా ఉండాలి, మనస్సులో ఉన్నది చాలా గొప్పది. భౌతికంగా ఎదురుగుండా ఉన్నప్పుడు భక్తితో ఉంటాం, ఊరు వెళ్ళిపోగానే మళ్ళీ మర్చిపోతాం, 2 రోజులు పోయగానే మర్చిపోతూ ఉంటాం. అన్ని భక్తుల్లో ఈ భక్తి కూడా గొప్పదే. ఎదురుకున్నప్పుడు గురువుగారు మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరండి అనిపిస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మైసూరు బజ్జీ చక్కగా వేసుకుని తింటూ ఉంటే గురువుగారి కంటే బజ్జీయే బాగుంటుంది. అలా ఉండకుండా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నన్ను మనస్సులో పెట్టుకుని ధ్యానం చేసుకో చాలు, అంతకుమించి అక్కర్లా. అయినా శిష్యులు భక్తితో రోజు పూజించాలని ఏ గురువు అనుకోడు, గురువుకి కావలసింది ఒకటే ఒకటి, వాడు బాగుండడమే. నిజమైన గురువులు శిష్యులు ఎంత గొప్పవాళ్ళైతే అంత ఆనందం పొందుతాట. నా శిష్యుడు నాకంటే పైకొచ్చేస్తున్నాడు, వాడి కాళ్ళు పొచ్చుకుని కిందకి లాగేద్దాం, వెయ్యర దెబ్బ దొరు వెయ్యర దెబ్బ అని అనుకోడే శిష్యుడి కూడా గురువు కాబట్టి హాయిగా పోమన్నాడు. అలాగే గురువుగారి ముఖాన్ని చూచుకుంటూ వదలలేక వదలలేక ఆవుదూడ తల్లిని విడిచిపెట్టి వెళ్ళలేనట్లుగా, బాగా ప్రేమికులైన భార్యాభర్తలు ఒకళ్ళని ఒకళ్ళు విడిచిపెట్టడానికి ఎంత బాధపడతారో, అలాగే పాపం గురువుగారిని వదలలేక వదులుతూ వెళ్ళిపోతున్నట్ట. దారిలో ఈ ధ్వజదత్తుడు కనపడ్డాడు. వీడు పరమ పాపాత్ముడు దుర్మార్గుడు, మా గురువుగారిని తిట్టాడు, గురుద్రోహం చేసిన వాడి ముఖం చూడకూడదు. గురునింద దైవనింద కంటే ప్రమాదం. అసలు శాస్త్రం ఒకటి చెబుతున్నది, మన గురువుగారిని ఎవడన్నా తిడితే ఓపికంటే లాగి వాడు డెప్ మీద ఒకటి రెండిచ్చుకోవాలట. అంత ఓపిక లేదనుకోండి, ఈ ఆ దుర్మార్గుడితో మాట్లాడకుండా పక్క నుంచి వెళ్ళిపోవాలట. ఇప్పుడు ఇలా అన్నానని లేరిపోయింది, అందరినీ బాధ ఏమని కాదు, సాధ్యమైనంత వరకు దుష్టులకు దూరంగా ఉండమని అనమాట. గురునింద చేసేవాడికి కొంచెం దూరంగా ఉండడం మంచిది, వాడితో వాదించడం కూడా దండగా. అందుకని ఈ ధ్వజదత్తుణ్ణి చూడగానే గాలవుడు ఏమనుకున్నాడు, వీడు పరమధర్మార్గుడు, మా గురువుగారిని తిట్టాడు, ఆ గురువు దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, ఇవాళ ఆ గురువుగారు ఇచ్చిన మంత్రానుష్ఠానం వల్లే నాకు ఈ కుష్ఠరోగం తొలగింది, నాకింత మహోపకారం చేసిన గురువుని మళ్ళీ వాడి దగ్గరికి వెడితే వాడు తిడితే విని ఊరుకోలేను కాబట్టి వాడి ముఖం చూడకుండా దూరం నుంచే వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనుకుని ముఖం పక్కకి తిప్పుకుని వెళ్ళిపోతున్నట్టయిన, కానీ వాడు చూసేశాడు ధ్వజదత్తుడు. కొంతమంది ఏమి ఎరగనట్టు ఉంటారో అన్ని వివరాలు వాళ్ళకే కావాలి. ఇంతకీ మీరే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది ఉంటూ ఉంటారు పక్కన, ఇంతాక ఏంటి మాట్లాడుకున్నారు, మీరు మలేషియా ఎప్పుడు పెడుతున్నారు, వీటికి అన్ని ఎందుకు చెప్పండి, హాయిగా మూల కూర్చొని కృష్ణారామనుకోక. అలాంటి వాళ్ళలో ఈ ధ్వజదత్తుడు ఒకడు అనమాట. ఎక్కడ ఏ కూపీలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ లాగడం కొంతమంది లక్షణం. అసలు ఇటువంటి వాళ్ళని బీబీసీలోకి పంపేస్తే ఇంక ఈ ప్రపంచానికి వీళ్ళకంటే గొప్ప న్యూస్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారన్నమాట. తగులుతూ ఉంటారు నాకు కూడా అప్పుడప్పుడు శిష్యులు, కొంతమంది మహానుభావులు కూడా తిరుగుతారు, వాళ్ళు ఇద్దరు ఇద్దరికి రహస్యం చెబుతారు, అడిగిన వాడికి, రెండోది అడగని వాడికి. ఈ ఇద్దరికి తప్పింకెవరికి చెప్పరు పాపం అన్నమాట. ఇలా అడిగిన అడగని వారికి రహస్యాలు చెప్పే మన ధ్వజదత్తుడు దూరం నుంచి ముఖం చాట వేసుకుని వెళ్ళిపోతున్న గాలవుడు కనబడగానే వీణెక్కడో చూశాననిపించింది. వెంటనే గుర్తు కూడా వచ్చింది, ఆ క్షణమే ఈతడే కదా గాలవుడనే కిరాతకుడు అనుకుని ఆశ్చర్యపోయి, ఆనాడు కుష్ఠరోగంతో ఉన్న వీడు ఇంత అందంగా ఎలా తయారయ్యాడా అనిపించిందిట. అనిపించి గాలవుడికేసి తిరిగాడు. ఆరోగ్యం పొంది వెళ్ళిపోతున్న గాలవుడనే కిరాతకుణ్ణి చూచి ధ్వజదత్తుడు ఇలా రమ్మని తన దగ్గరికి పిలవగానే, ఈతడు గురునిందాపరాయణుడు, తన గురువుని తిడతాడు, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళడం తప్పు, అయినప్పటికీ అసలు తన గురువుని ఇతడే చూపించాడు, ఏ వంకతో అయినా, ద్వేషంతో అయినా, ప్రేమతో అయినా, సద్బుద్ధితో అయినా, దుర్బుద్ధితో అయినా, సద్గురువుని చూపించిన వాడు ఎప్పుడూ మహాత్ముడే కనుక, ఈతడే లేకపోతే పుష్కరుడనే యోగి దర్శనం తనకు అవ్వదు కనుక అభిమానంతో మొత్తం మీద దగ్గరికి వెళ్ళి మహాత్మా నమస్కారం అన్నాడు. నమస్కారం సరే, ఇంతకు పూర్వం నీవు వెడుతున్నప్పుడు నీ శరీరం చూచాను, నీ శరీరం అంతా పుళ్ళు పడిపోయి ఉంది, రసికారింది, చీమలు, ఈగలు, దోమలు, క్రిమికీటకాలు నిన్ను పట్టుకు పీడిస్తూ ఉంటే వాటిని తోలుకోలేక నువ్వు ఎంత దురవస్థ పాలయ్యావో నేను ఎరుగుదును. ఇప్పుడు అదంతా పోయి రోగమంతా తొలగి చాలా అందంగా తయారయ్యావు, ఎవరు నీకు ఈ ఆరోగ్యం ఇచ్చారు, చక్కని మందు ఎవరిచ్చారంటే, పుష్కరస్తు గురు యోగి మహాగౌరవ గోచర, నువ్వింతకు పూర్వం ఎవరిని తిట్టావో ఆ పుష్కరుడనే యోగే నాకు ఈ అవకాశం ఇచ్చాడు, ఆయన మహాయోగి గురువు, అసలు ఆయన్ని చూస్తేనే పూజ్యభావం కలుగుతోంది, మహాత్ములు వాళ్ళు, వాళ్ళకి ఈ కామక్రోధాదులు ఉండవు, ఎవరి మీద ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, నేను ఆయన్ని చూడగానే కనిపెట్టాను, ఆయన పాదాలు పట్టుకున్నాను, ఆయన నాకు దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు, ఆ మంత్రానుష్ఠానం వల్ల హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు, నా రోగం పోయింది, నేను నీరోగినయ్యాను, ఆరోగ్యవంతుడయ్యాను, ఇదంతా మా గురువుగారి కటాక్షం అన్నాడు. గురువులో కంటే గురు భక్తిలో ఉంది శక్తిని వాడు కనిపెట్టాడనమాట. అందుకే అంత బాగా చెప్పగానే వీడు ఆశ్చర్యపోయి తెల్లబోయి వీడిని పంపేసి, కామక్రోధాదులు సహజంగా మనిషిని కలుషీకృతం చేస్తా, అందులో ఇప్పుడు విపరీతం అయిపోయింది క్రోధం, ఆ క్రోధంతో వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి, దుర్మార్గుడా, దుష్ట గురువా, పాపాత్ముడా, లే అన్నట్ట. కళ్ళు మూసుకుని జపం చేస్తున్న పుష్కరుడు ఈ కొత్త సంబోధన విని కళ్ళు తెరిచి ఎదురుగుండా తనని క్రోధావేశాలతో చూస్తూ తిడుతూ ఉన్న ధ్వజదత్తుడు కనబడగానే, ఏన్నాయన చక్కని బిరుదిచ్చి సన్మానిస్తున్నట్టున్నావు నన్ను అన్నాడు. బిరుదు కాదు, నీ పళ్ళు అడగొట్టాలి, నీలాంటి దొంగ గురువుల వల్లే చెడ్డ పేరు వస్తోంది, నిన్నగాక మొన్న వచ్చిన ఒక బోయివాడికి మంచి మంత్రం ఇచ్చి సంవత్సరాల క్రితం నిన్ను సేవించిన నాకేమో తప్పుడు మంత్రం ఇస్తావా, వాడికి హనుమంతుడు ప్రత్యక్షం అవ్వడం ఏమిటి, వాడి రోగం తొలగడం ఏమిటి, దాదాపు సంవత్సరం దాటిపోయి నీ దగ్గరకు వచ్చి మంచి మంత్రం పుచ్చుకున్నానని తృప్తితో మంత్రం చేస్తున్న నాకు హనుమంతుడు కనబడకపోవడం ఏమిటి, అంటే నాకు సరియైన మంత్రం ఇవ్వాల, వాడికి నిజమైన మంత్రం ఇచ్చావు, ఇది నీకు ధర్మమా అన్నట్ట. అప్పుడు పుష్కరుడు చిరునవ్వు నవ్వి, ఇదా నీ అసలు గొడవ వెర్రివాడ, నీకే మంత్రం ఇచ్చాను, ఓం హరిమర్కట మర్కటాయ నమః, వాడికేమిచ్చానో తెలుసా, అదే మంత్రం, అక్షరం తేడా లేకుండా ఇచ్చాను, నీకు వాడికి ఇచ్చిన మంత్రం ఒకటే. ఈసారి ఆశ్చర్యపోవడం ధ్వజదత్తుడి వంతయ్యింది, నాకు ఆ గాలవుడనే కిరాతకుడికి ఒకే మంత్రం ఇచ్చారా, ఒకే మంత్రం ఇస్తే వాడికి మంత్రం ఫలించడం ఏమిటి, ఆ మంత్రాధిష్టాన దేవత అయిన ఆంజనేయుడు అతడికి ప్రత్యక్షమై రోగం తొలగించడం ఏమిటి, నాకు అసలు ఎక్కడ హనుమంతుడున్నాడన్న జాడ కనబడకపోవటం ఏమిటి అంటే, అప్పుడు కళ్ళు మూసుకుని అసలు విషయం కనిపెట్టి ఆ తర్వాత కళ్ళు తెరిచి పుష్కరుడు ఇలా అన్నాడు, అబ్బాయి ఇది నీ స్వయంకృతాపరాధం, మంత్రే దైవే విశ్వాసోస్తి తవద్విజ, నీకు మంత్రం మీద, దేవుడి మీద విశ్వాసం ఉంది, అందులో ఏం సందేహం లేదు, దేవుడంటే భక్తే, లేకపోతే అసలు నా దగ్గరకే రావు, మంత్ర అనుష్ఠానం తీసుకోవు, కానీ వచ్చిన తిప్పలల్లా అస్సలు గురువుగారి మీద నీకు నమ్మకం లేదు, ఎప్పుడైనా గురువు మీద విశ్వాసం ఉంటేనే మంత్రం ఫలిస్తుంది, మంత్రానికి అధిష్టాన దేవత అయిన పరమాత్ముడు కనపడతాడు. నీకు ఏనాడైనా గురుభక్తి ఉందా? ఒక్కనాడు గురువుగారిని పూజించావా? మా గురువు అంటూ మనస్సులో నిరంతరం ధ్యానం చేసావా? నువ్వు చేసిన పెద్ద పొరపాటది. మంత్రే తీర్థే గురౌ దైవే దైవజ్ఞే భేషజే తథా యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద, తీర్థం మీద, దేవుడి మీద, జ్యోతిష్కుడి మీద, గురువు మీద, వీళ్ళ మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. నీకు నమ్మకం లేదు, దాంతో ఫలించలేదు. ఒక్కసారైనా గురువుని తలుచుకున్నావా? గురువు కాళ్ళు కడిగావా? గురుపాదమే నిజమైన తీర్థమని గ్రహించావా? గురుపాదోదకం పావనం శుభం అంటూ తీర్థం తీసుకున్నావా? ఏమీ లేదు. పైగా లోపల అనుమానం, ఈ గురువు నిజమైన మంత్రం ఇచ్చాడా లేదా అంటూ అనుక్షణం నన్ను అనుమానించావు. ఈ అనుమానమే నీ పాలిటి పెనుభూతమై నీకు మంత్ర సిద్ధి కలగకుండా చేసింది. ఇది నీ లోపం అనగానే అప్పుడు అర్థమయ్యింది ధ్వజదత్తుడికి తన లోపమేమిటో. సకల లోకాలు ఒకెత్తు, ఒక్క గురువు ఒక్కడు ఒకెత్తు. పదే పదే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు గురోరన్యన్న విద్యతే అని చెప్పాయి. గురువు కంటే అన్య దైవం లేడు. గురువే సమస్తం, గురువే త్రిమూర్త్యాత్మకుడు, గురువు త్రిమూర్తులకు అతీతుడైన పరబ్రహ్మస్వరూపుడు అని నేను చెప్పిన వాణ్ణి. ఏం లాభం? ఆ విషయంలో నాకు సరైన భక్తి లేకుండా పోయింది. చిన్నప్పటి నుంచి కష్టపడి విద్య నేర్పినవాడు ఒక గురువు అయితే, మంత్రాన్ని ఉపదేశించి దైవ మార్గాన్ని చూపించేవాడు, సరి అయిన ఆధ్యాత్మిక మార్గం చూపించేవాడు రెండో గురువు. ఈ ఇద్దరు గురువుల్ని జీవితంలో మర్చిపోకూడదు. ఈ మధ్యలో సరదా కోసం టీ కొట్టాడు కూడా హాయి గురువు అంటాడే, ఆ గురువులను మర్చిపోపరాలా. ఈ పాఠం చెప్పిన గురువుని, మంత్ర అనుష్ఠానం ఇచ్చిన గురువుని మర్చిపోకూడదు. అది మర్చిపోవడమే దోషం అని ఇప్పుడు తన అసలు లోపం కనిపెట్టాడు ధ్వజదత్తుడు. వెంటనే పాదాల మీద పడిపోయాడు గురువుగారి కాళ్ళ మీద పడిపోయాడు. కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. మహాత్మా, ఇప్పుడు అర్థమయ్యింది నా లోపం, ఎంత పొరపాటు చేశాను. ప్రత్యక్ష దైవాన్ని మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఒక బోయవాడికి ఉన్న భక్తి నాకు లేకపోవటం వల్లే సిద్ధి పొందలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ మీ కాళ్ళు కడుగుతున్నాను. మరొక్కసారి నాకు మంత్రోపదేశం చెయ్యండి, మళ్ళీ అనుష్ఠానం చేస్తానన్నట్టు. గురువుగారు భక్తితో వాడు కోరుకోగానే తిరిగి అదే మంత్రం ఇచ్చాడు. ఈసారి గురువుగారి కాళ్ళు కడిగిన నీళ్లు తీర్థంగా తీసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మూడే మూడు రోజుల పాటు రాత్రి పగలు అహోరాత్రాలు. రాత్రింబవళ్ళు అనకూడదు, రేయింబవళ్ళు అనాలి. రాత్రి సంస్కృతం, పగలు తెలుగును. అంచేత ఒకవేళ అనాల్సి వస్తే రాత్రిందివాళ్ళు లేదా రేయింబవళ్ళు రేబవళ్ళు అన్నమాట. ఆయన అలాగే అనుష్ఠానం చేశాడు. మూడవ రోజు అర్ధరాత్రి వేళ హనుమంతుడు ఆయనకి అత్యద్భుత దివ్య మంగళ విగ్రహంతో దర్శనమిచ్చాడు. మంచి బంగారు కొండలాంటి కాంతితో ఉన్నాడు. అందుకే కాంచనాద్రి కమనీయ విగ్రహుడు అన్నారు ఆయన్ని. కాంచన పర్వతం అంటే మేరు పర్వతం, అదంతా బంగారపు రంగులో ఉంటుంది. బంగారము ఏ రంగులో ఉందో హనుమంతుడు అలాగే ఉన్నాడు. కాకపోతే కొండ అనడం ద్వారా మేరు పర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది. ఈయన కూడా అంత ఎత్తైన శరీరంతో, అద్భుతమైన ఉన్నత శరీరంతో కనపడ్డాడు. మేరుపర్వతం గౌరవానికి చిహ్నం. వాడు మేరుపర్వతం అంత గౌరవం పొందాడు అంటే అదొక ఔన్నత్యం అన్నమాట, గొప్పతనం. హనుమంతుణ్ణి మేరుపర్వతం వంటి శరీరం కలిగిన వాడు అనడం ద్వారా హనుమంతుని శరీరం ఏదో పెరగడమే కాకుండా అది ఉన్నతమైన పవిత్రమైన గౌరవం కలిగిన శరీరం అని అర్థం. అలా కాకపోతే మామూలుగా ఏముంది, నీచోపమానాలు ఎందుకు చేస్తారంటే ఆ వ్యక్తి లావుగా ఉంటాడు, వాడిని చూస్తే గౌరవం ఉండదు, వాడిలో తేజస్సు ఉండదు, అప్పుడు వీడు వరాహ శరీరుడు అంటాం. వరాహ విగ్రహం అంటాం కానీ కాంచనాద్రి విగ్రహం అనం. కానీ హనుమంతుడు అలా కాదు. రూపం ఎంత పెరిగినా ఆ రూపాన్ని చూస్తే భక్తి కరుగుతుంది, గౌరవం కరుగుతుంది, భయం పెరుగుతుంది, అన్నీ ఒకేసారి ఉంటాయి. అందుకని ఆయన మేరు పర్వత తుల్య శరీరుడు. అటువంటి శరీరంతో దర్శనమివ్వగానే భక్తి శ్రద్ధలతో పాదాలు ఆశ్రయించాడు హనుమంతుడు. వెంటనే అన్నాడు, నాయనా నీకు వరాలు ఇవ్వాలి, ఇచ్చే ముందు నీ దోషం నీకు చెబుతా. నువ్వు లోకమంతా నీ తప్పులు చాటు, కొంతకాలం పాటు నా తప్పులు ఇవి, నా తప్పులు ఇవి అని అందరికీ చెప్పడం ద్వారా ఇక భవిష్యత్తులో నీకు పాపం ఉండదు. అందులో ఈ జన్మలో గురుద్రోహం చేసావు ప్రారంభంలో, అందుకే నీకు రెండేళ్ళైనా నేను కనపడలేదు. ఇక రెండవది, గురుద్రోహం కంటే మించిన ద్రోహం భక్తద్రోహం. గాలవుడనే కిరాతకుడు మూడే మూడు రోజుల్లో సిద్ధి పొందితే వాడిని చూచి ఈర్ష్య పొందావు. ఎవడైనా మనకంటే పక్కవాడు గొప్పవాడు అవుతుంటే బాగుపడితే ఆనందించాలి. వాడి మీద ఈర్ష్య చూపించడం ఏమిటి? వాడి మీద ఈర్ష్య చూపించవు, ఇది రెండవ దోషం. కాబట్టి మానవుడు చెయ్యరాని దోషాలు ఏమిటి అంటే పొరపాటును కూడా గురునిందా గురుద్రోహం చేయరాదు. ఇక రెండవది, ఇతరుల బాగుని చూచి అస్సలు ఏడవకూడదు. ఈ రెండు ఈ జన్మలో దోషాలు. నీ పూర్వజన్మలో కూడా నీకు ఒక దోషం ఉందో అన్నాడు. అయ్యా నా ఫ్లాష్ బ్యాక్లో కూడా నేను పాపాత్ముడినేనా అన్నట్టు ఈయన. కొంతమంది జీవితం అంతే. ఈ జీవితంలో, ప్రాచీన జన్మల్లో, రాబోయే జన్మల్లో ఎప్పుడూ వాడికి వెనకాతలు ఏదో ఒక దోష చరిత్ర ఉంటూనే ఉంటుంది. పరమ పాపాత్ములయ్యే పుడతారు కొందరు. ఇప్పుడు నా రహస్యం ఏమిటండి అని అడిగితే నీ రహస్యం చెబుతున్నా విను. నువ్వు పూర్వజన్మలో ధర్మసారుడు అని ఒక చిన్న పండితుడివి, మహాపండితుడివి కాదు, ఓ చిన్న సైజు పండితుడివి. అక్కడ ఇక్కడ రామాయణాలు చెబుతూ రకరకాల దిక్కుమాలు ఉద్యోగాలు చేశాక కొంచెం వార్ధక్యం రాగానే నీకు బుద్ధి మారింది. ముసలితనం వచ్చే ముందు, రిటైర్ అయ్యే ముందు పురాణాలు చెప్పాలనే కోరిక వచ్చింది. పురాణాలు అక్కడ ఇక్కడ చదువుకుని కష్టపడి చెప్పడానికి ప్రయత్నం చేసావు. ప్రారంభంలో భక్తిగానే ఉన్నావు, కానీ క్రమక్రమంగా అందరికంటే గొప్ప ఉండవాలనే కోరిక కలిగింది. ఆ కోరిక కోసం పరమ పూజ్యుడైన మృఖండు అని ఒక ఋషి ఉంటే ఆయన దగ్గరకు ఉపదేశానికి వెళ్ళాట. వెడుతున్నప్పుడు దారిలో ఈ చాలామంది కూడా ఉంటారుగా జనాలు, ఆహా మీరు ఏం పండితులండి, హఠాత్తుగా మీరు వేరే ఉద్యోగంలోంచి ఇందులోకి వచ్చినా సరే మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మీరు మహాత్ములండి, మీకు ప్రజల్లో మంచి పేరు వస్తుందండి, క్రేజ్ వస్తుందని పొగుడుతూ ఉంటారు. సహజంగా పండితులకి ఆ మాత్రం పొగడ్తలు వస్తాయి. అవి నవ్వుకుని ఊరుకోవాలి. అది నిజం కాబోలు, నేనే గొప్పవాడిని ఇంకెవడో గొప్పవాడు లేడనుకోవడం వచ్చిన తెప్పలు పెద్ద సమస్య. ఇది ఇక్కడే పండితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాభయంకరమైనది కీర్తి. కీర్తి ఎప్పుడూ సత్కార్యాలు చేసేవాడికి వస్తుంది. అది చాలా జాగ్రత్తగా భక్తితో స్వీకరించాలి. ఇది విని 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 నన్ను మించిన వాడు లేడని అహంకారం బయలుదేరడమే ప్రమాదం. వీడికి అలాంటి అహంకారం బయలుదేరిందిట ధర్మసారుడికి. ఇదేదో ఆషామాషీ కథ కాదు. పరాశర సంహితలో ప్రత్యక్షంగా నా దగ్గర పుస్తకం కూడా ఉంటుంది, మీరు చూడండి. అందులో ఎప్పుడైనా సరే వీలుంటే ఆ పుస్తకం ఫోటోస్టాట్ తీసి చదువుకోండి రోజు. ఎందుకు పనికిరాని వాడు ఏదో అదృష్టవశాత్తు రెండు ముక్కలు నేర్చుకుని పురాణం చెప్పి లేక కొంత కీర్తి పొందాక ఈ ప్రజలు పొగిడితే అహంకారం వచ్చి ఇక నన్ను మించిన వాడు లేడు అనుకున్నట్టు వాడు. ఇది హనుమంతుడు చెప్పాడు ఆ ధర్మసారుడికి. ఇంకొంచెం మంత్ర అనుష్ఠానంతో వాక్శుద్ధి పొందడం కోసం మృఖండు మహర్షిని ఆశ్రయించడానికి బయలుదేరాడు. ఈ కూడా ఉన్న జనం పొగుడుతూ ఉండగా అడవిలో పెడుతూ ఉంటే అక్కడ తమాషా జరిగింది. భరతుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు రాజ్య పరిపాలన మీద విరక్తి కలిగి అడవిలోకి వచ్చి అక్కడ హనుమన్ మంత్రం చాలా బిగ్రగా చేస్తున్నాడు. వీడు అక్కడికి వెళ్ళాట. రే బుద్ధిహీనుడా, ఎవడవరాను అంటే వాడయ్యా నన్ను భరతుడు అంటారండి, మీ రాజ్యాన్ని నేనే పరిపాలించానండి, ఇక విరక్తి కలిగి నా కుమారుడికి రాజ్యం ఇచ్చి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టడానికి అడవికి వచ్చాను, ఇక్కడ ఈ మంత్రం జపించుకుంటున్నాను అన్నట్ట. అప్పుడైనా రాజుగారు పోని మహాత్ముడు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడని విని తన దారిని తాను పోవచ్చుగా. అలా పోలేదు ధర్మసారుడు. అదే అహంకారం యొక్క పరాకాష్ఠ అంటే. ఎవడురా నీకు ఈ మంత్రం ఇచ్చినవాడు? ఎవడైనా మంత్రాన్ని పైకి ఉచ్చరించవచ్చా? మంత్రం ఎప్పుడూ రహస్యం కంటే రహస్యం, లోపల లోపల చెయ్యాలి. బుద్ధిహీనుడా, బిగ్గరగా మంత్రం చదువుతావా? నీకు మంత్రం ఇచ్చిన నీ గురువుని నిన్ను కట్టగట్టి సముద్రంలో తొయ్యాలన్నట. మా గురువుగారు మహాత్ముడండి, ఆయన నాకేం చెప్పలే మంత్రం ఇచ్చారు, ఆయన ఏం చెప్పలేదు కాబట్టి నాకు తోచని రీతిలో పైకి చేసుకుంటున్నాను, మా గురువుగారు చెప్పిందే నాకు వేదం అని చేత మా గురువుని నేను తలుచుకుని ఇలాగే చేస్తాను, తమరు వెళ్ళి రండి అన్నాడు ఆయన. నీ గురువుని తగలయ్యా, నిన్ను తగలయ్యా, మీ వల్లే మంత్రశాస్త్రాలు పాడైపోతున్నాయి, మీ వల్లే పురాణాలు అన్నీ సర్వధర్మచ్యుతి పొందుతున్నాయి, పురాణాలకు విలువ లేకుండా పోయింది, ఎవడ పడితే వాడు మంత్రం ఇచ్చేయటమే అంటూ ఆ గురువుని తిట్టాడు, వీణ్ణి తిట్టాడు. ఎన్ని తిట్టినా వాడు వినిపించుకోకుండా ఓం నమో భగవతే హనుమతే అనుకుంటున్నాడు. ఈ కోపం ఎక్కువైపోయింది కదా, తెగ తిట్టాడు. తిట్టడంతో హృదయం కలుషితం అయిపోయింది. కోపం వల్ల మనస్సు కాలుష్యం పొందుతుంది. కొంతసేపు ఏ పని చేయలేము మనం. అందుకే కోపం చాలా ప్రమాదం. బాగా తిక్కొచ్చేస్తే బా నాకు తిక్క వల్ల మనస్సు పనిచేయటం లేదండి, ఇవాళ ఏం చెప్పలేనని అంటాం, పురాణాలు కూడా చెప్పలేం, ఏ పని చేయలేం. అందుకే బయలుదేరేటప్పుడు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు తిక్క లేకుండా వెళ్ళాలి. తిక్కతో పెడితే పై ఆఫీసర్ వాళ్ళు చివాట్లైనా వస్తాయి, కింద వాళ్ళని తిట్టైనా రేపొద్దున ప్రమాదం తెచ్చుకుంటాం. లేదా ఈ తిక్కలో ఉన్న ఉద్యోగాలు కూడా ఓడబెక్కున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, సత్కార్యానికి బయలుదేరేటప్పుడు, అసలు ఎలా అయినా ప్రయాణానికి బయలుదేరేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇంట్లో అలజడి లేకుండా చూసుకోవాలి, అశాంతి లేకుండా చూసుకోవాలి. ప్రశాంతిగా పెడితేనే పనులు అవుతాయి. తిక్కతిక్కగా అరుచుకుంటూ పెడితే ఆ పూటంతా చికాకే, చావు దెబ్బలు కూడా తగులుతాయి. ఈ కోపంలో వీడు దేని గుద్దేస్తాడో తెలియదు, దాంతో చివరికి చావు దెబ్బలే మిగులుతాయి. వీడికి ఆ మహానుభావుడి మీద కోపం రావడం వల్ల, వాడిని కేకలు వేయడం వల్ల చికాకు పెరిగిపోయి ఆ చిరాకులో వెళ్ళాడు మురకండుని దగ్గరికి శిష్యులతో. ఆయనేదో మంత్రం చెబుతున్నా ఎక్కట్లా, ఈ మంత్రం అనుష్ఠానం చేసినా చివరికి పని చేయలా. ఆ విరక్తితోటి ఒక రకమైన అసహ్యంతో ఆ మంత్రం అనుష్ఠానం చేస్తూ ఉండగా గుండె ఆగిపోయింది, కోపం పెరిగిపోయి. ఆ జన్మలో నీ కోపం వల్ల గుండెపోటు వచ్చి చచ్చిపోయావు, అలా చచ్చి ఈ జన్మ ఎత్తావు. పూర్వజన్మలో ఒక భక్తుడిని తిట్టడం, వాడి గురువుని తిట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేసావుగా. నేనే పండితుండనుకుని నాలుగు పుస్తకాలు దగ్గర పెట్టుకుని చూసుకుని పురాణాలు చెప్పి 10 మంది పొగడగానే ఇదే గొప్ప కీర్తి అనుకున్నావుగా, ఆ పాపం వల్ల ఈ జన్మలో పండితుడివై పుట్టినా నీకు దారిద్ర్యం పట్టుకుంది, యావత్ జీవితం అలవటించిపోయావు. ఈ జన్మలో కూడా పాత జన్మ పాపమే చేసి మళ్ళీ గురువుగారిని తిరస్కరించావు, ఆ తర్వాత భక్తుణ్ణి గాలవుణ్ణి తిట్టుకున్నావు. ఇవి నీ దోషాలు. ఈ దోషాలన్నీ నా దర్శనంతో నీకు తొలగాయి. ఎలా అయినా ఈసారి మళ్ళీ మనస్సు మార్చుకుని గురువుగారికి నమస్కరించి మళ్ళీ మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చిత్తశుద్ధితో చేసావు, నే ప్రత్యక్షమయ్యా ఈ జన్మదోషాలు పూర్వజన్మదోషాలు తొలగిస్తున్నాను, ఇదిగో ఇప్పటి నుంచి నీకు మరణం దాకా అంటే నీ చచ్చేదాకా అనేక సంపదలు వస్తాయి, సమస్త సంపదలు వస్తాయి, ఈ సంపదలతో సుఖంగా ఉంటావు, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెడతావు. ఆ తర్వాత నీకు అసలు ఈ సలహా ఇచ్చింది మీ ఆవిడ కదా అడవికి వెళ్ళమని, నీ భార్యతో కలిసి నా లోకానికి వద్దువుగానడగానే ఆనందపడ్డాడు. అమ్మయ్యా చేస్తే చేశానండి పాత పాపం, కనీసం ఈ జన్మలో అయినా సరే ఇటువంటి సద్గురువు దొరికాడు పుష్కరుడి వంటి వాడు, ఆయన ధర్మమా అని మీ దర్శనం నాకు అయ్యింది చాలన్నాడు హనుమంతుడికి నమస్కరించుకుని గురువుగారి దగ్గరకు వచ్చి గురుదేవా అంటూ కాళ్ళు పట్టుకుని బోరును ఏడ్చి తెలియక అజ్ఞానంతో దాదాపు 2-3 సంవత్సరాల కాలం, ఇంత అని కాలం చెప్పలా, కొంతకాలం అన్నాడు, కొన్ని వర్షాలు అన్నాడు, ఇంతకాలం నేను మిమ్మల్ని గురువుగా పొంది కూడా సరైన సిద్ధి పొందలేకపోయాను, అజ్ఞానం, ఆ అజ్ఞానం ఇప్పుడు తొలగింది, ఈసారి మిమ్మల్ని పట్టుకున్నాను, మీ పాదసేవ వల్ల హనుమత్ దర్శనమయ్యింది, హనుమంతుడు నా పూర్వజన్మదోషం ఈ జన్మదోషం చెప్పాడు, ఇక నాకు తిరుగులేదు ఐశ్వర్యంతో సుఖంగా ఉంటానన్నట్ట. సరే తప్పదు కాబట్టి గురువుగారు ఆశీర్వదించి పంపిస్తే గురువు పాదములు వదిలి ఉండలేక విలపిస్తూ అలాగే వెళ్ళిపోయాట. అంటే మనస్సు మారాక గురుభక్తి పెరిగాక ఆ గురువుని వదిలి ఉండడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైందన్నమాట వాడికి. తన దారిని తాను ఇంటికి వచ్చాడు. ఆశ్చర్యం, ఇంటికి వచ్చి చూస్తే వాడి గుడిసెంతా మాయమైపోయింది. ఆ గుడిసె స్థానంలో అత్యద్భుతమైన భవనమున్నది. భానుచంద్రప్రభా భాసమాన స్వర్ణకాంతోపలోపల సౌధములను కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములను. వాడు వచ్చేసరికి వాడి గుడిసెంతా ఎగిరిపోయి ఆ స్థానంలో ఆకాశాన్నంటుతున్న అత్యద్భుతమైన సువర్ణ భవనమట, అంతా బంగారుమయమే ఆ భవనమంతా. ఆ భవనం చుట్టూతో ఉద్యానవనాలు ఉన్నాయి, తోటల్లో మళ్ళీ పబ్లిక్ గార్డెన్స్ కేవలం ఆయన సొంతం అన్నమాట అవి. అందులో మంచి దిగుడు బావులు ఉన్నాయి. ఆ దిగుడు బావుల నిండా తామర పువ్వులు, తెల్ల తామర పువ్వులు, నల్ల కలువు పువ్వులు, ఎర్ర కలువు పువ్వులు వంటి పువ్వులున్నాయి. కుహు కుహు అంటూ కూస్తున్న కోయిల కోతలతో, హంసల నడకలతో, చిలుకల పలుకులతో ఉద్యానవనమంతా కళకళలాడిపోతోంది. ఆ ఉద్యానవన ప్రాంగణంలో ఉంది ఈయన భవనం. ఆ భవనంలోంచి ఒక 35వ రకరకాల ఆభరణాలు ధరించి పట్టు చీరలు కట్టుకొని కూడా దాస దాసీజనం తన వెంట వస్తూ ఉండగా, తనను పరివేష్టించి వస్తూ ఉండగా మంగళహారతి పళ్ళెం పట్టుకొచ్చిందిట. బంగారపు పళ్ళెంలో మంగళహారతి. ఇంత పూర్వం ఇనప పళ్ళెం కూడా లేదు వాళ్ళ ఇంట్లో. ఆ ఇనపదేవత వెళ్ళిపోయాడు. ఇప్పుడు బంగారు దేవత లక్ష్మీదేవి వచ్చి పడింది. దాంతో బంగారపు పళ్ళెంలో హారతి పట్టుకొచ్చి ఆయనకి గైకో నా విహారతి గౌరీదేవిని ఆవిడ పాడి మంగళహారతి ఇస్తూ ఉంటే ఈయన తెల్లబోయి తప్పు తప్పు పరస్త్రీవి నాకు హారతి ఇవ్వకూడదన్నాడు.
మీ మొహం నేనండి అంది ఆవిడ. ఓహో నా మొహమని మా ఆవిడే అంటుంది, ఈవిడ చూస్తే మా ఆవిడలా అనిపిస్తోంది, కానీ రూపంలో మార్పు సాక్షాత్తు లక్ష్మిలో ఉంది. మా ఆవిడ బక్క చిక్కిపోయి అసహ్యంగా ఉండేది, ఇంత అందంగా ఉంటుందా, కానీ ఈ కంఠం విన్నా లేక రూపం చూచినా మళ్ళీ అనుమానం వస్తోంది అని లోపల కించిత్తు సందేహం పొందుతూ ఉండగా అప్పుడు ఆవిడ అంది, ఏమోనంటే హఠాత్తుగా 2-3 రోజుల క్రితం ఈ గుడిసె బదులు భవనం వచ్చింది, సంపదలు వచ్చాయి, ఈ దాసదాసీ జనాలు వచ్చారు, నా అలంకారమే మారిపోయింది, నాకు సౌందర్యం వచ్చింది అన్నదట. అప్పుడు అర్థమైంది, హనుమంతుడు తనకు అర్ధరాత్రి ప్రత్యక్షమయ్యాడు అక్కడ, నీకు సంపదలు ఇస్తున్నానన్నాడు. ఆయన అలా అనగానే ఇక్కడ వ్యవస్థ అంతా మారిపోయింది. ఆహా హనుమా, ఎంత అనుగ్రహం చూపించావయ్యా, ఇది కూడా గురు కటాక్షమే అనుకున్నాడు ఆయన. ఎంత సుఖమో అలా ఉంటే, గొయ్యి తవ్వడం, శంకుస్థాపనలు చేయటం, మళ్ళీ శంకువులు పాతటం, దిక్కుమాలింది, మెట్రో వాళ్ళకి అప్లికేషన్లు పెట్టడం, ప్లాన్ అప్రూవలు, ఇంజనీరింగ్లు, కాంట్రాక్ట్లు, సిమెంట్ వస్తాలు, దిక్కుమాలవడం, ఇవన్నీ ఏమీ లేకుండా హనుమంతుడు టక్కర పట్టుకొచ్చి బిల్డింగ్ పెట్టేశాడు. మనం కూడా మంచి అనుష్ఠానం అలా భక్తి శ్రద్ధలతో చేసుకుని అలాంటి బిల్డింగులు పొందొచ్చు, కొంచెం కష్టపడాలి అంతే. కాకపోతే కలియుగం కాబట్టి దాని బదులు మరో రూపంలో ఇస్తాడు. ఏది ఏమైనా హనుమంతుణ్ణి గురుభక్తితో జపిస్తే వాడికి సమస్త సంపదలు వస్తాయని ధ్వజదత్తుడి కథే మనకొక గొప్ప నిరూపణ అని మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు. శనిదోషాలు పోవాలనే కోరికొన్న ప్రతి వ్యక్తి ఈ కథ వినాలి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగించి మానవుల జీవితం సఫలవంతం చేసేటటువంటి సకల సంపదలను ప్రదానం చేసే దివ్య కథ అన్నారు. హనుమంతుడు అన్నీ విడిచిపెట్టి ఏకాంతంగా రామ రామ అని జపించుకుంటూ గంధమాదన పర్వతంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం బదరికావనం దగ్గర ఉన్నది అది. ఆ బదరికావనంలో హాయిగా గంధమాదన పర్వతంలో జపం చేసుకుంటూ ఉండగా ఒకనాడు ఆకాశ మార్గంలో వెడుతున్నాడు సూర్యపుత్రుడు శని. మంచి బలమైన గ్రహం ఆయన. ఆయన వెంటనే ఏం చేశాట, ఇంతవరకు అందరినీ పట్టుకోగలిగాను, ఒక్క హనుమంతుణ్ణి ఎందుకు పట్టించుకోలేదబ్బా, వీడి సంగతి కూడా చూద్దాం అనుకున్నట్ట. వెంటనే హనుమంతునికి ఎదురుకుండా నిలబడ్డాడు. రామ రామ అనుకుంటున్న ఆయన దగ్గరికి వచ్చి, రామ రామ అని పిలిచావుగా వచ్చానయ్యా అన్నట్ట. హనుమంతుడు కళ్ళు విప్పి చూశాడు ఎదురుగుండా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అని అందరూ స్తోత్రం చేసే మహానుభావుడు కనబడ్డాడు. నల్లగా కాటుక కొండలో ఉంటాడు ఆయన. నీల అంజన, అంజనం అంటే కాటుక అన్నమాట, నీలాంజన నల్ల కాటుకలాగా సమానంగా ప్రకాశిస్తున్నాడు. అటువంటి కాంతితో ఉన్నాడనమాట. రవిపుత్రం సూర్యభగవానుడికి పుట్టాడు. సూర్యుడికి 2వ భార్య ఛాయాదేవి, ఆ ఛాయాపుత్రుడు అనమాట ఈయన. యమాగ్రజుడు, యమధర్మరాజు గారికి ఈయన అగ్రజుట్ట అన్నగారు. ఇక్కడే ఉంది ఒక ఇబ్బంది, యముడు ముందు పుట్టాడా ఈయన ముందు పుట్టాడా అనేది విషయంలో కొంచెం పురాణాల్లో సరిగ్గా చెప్పడం కష్టం. యముడు అగ్రజుడుగా కలవాడని కూడా చెప్పచ్చు, యముడు అగ్రజుడుగా కలవాడు లేక యమునికి అగ్రజుడు, రెండూ కూడా సమానమేది. కాబట్టి బహుశా యముడు అన్నగారుగా కలవాడని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఛాయామార్తాండ సంభూతం, ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. అటువంటి శనైశ్చరుణ్ణి చూచి, ఓహో సూర్యపుత్ర, నవగ్రహాలలో బలమైన గ్రహానివి, మహానుభావుడివి, ఇలా వచ్చేవేమిటి పొద్దుటే అన్నట్ట. చాలామందిని పట్టానయ్యా, దేవుణ్ణి కూడా పట్టుకున్నాను, శివుణ్ణి కూడా పట్టుకున్నాను, కానీ నిన్ను ఒక్కడనే ఇంతవరకు పట్టించుకోలేదు నేను, అందుకని కొద్ది రోజులు నిన్ను కూడా పట్టుకుని శని ప్రభావం అంటే ఏమిటో చూపిస్తానన్నట్ట. హనుమంతుడు లోపల నవ్వి, ముసలివాణ్ణి, రిటైర్ అయిపోయాను, కానీ నాకు పెన్షన్ లేదు, టీఏడిఏలు ఏమీ లేవు, ఏదో మూల కూర్చుని రామా రామా అని జపించుకుంటున్నాను. నన్ను పట్టుకుని ఏం చేస్తావు, నీకు పుణ్యం ఉంటుంది, నా జపం నన్ను చేసుకొని నీ దారి నువ్వు పో అన్నట్టు. అబ్బే, నేను పట్టుకోవలసిందే. శివుణ్ణి పట్టుకున్నవాడిని అన్నట్టు. శివుణ్ణి ఎలా పట్టుకున్నావు అన్నాడు హనుమంతుడు. ఏముందండి, ఓ రోజు శివుడి దగ్గరికి వెళ్ళా, కైలాసంలో ఉంటే శివ సోమవారం నాడు ఒక రోజు రోజంతా నిన్ను పట్టుకుంటానన్నాను, అయితే నన్ను పట్టుకోకుండా నీకు దొరకకుండా పోతానని శివుడు ఏం చేసేట, అక్కడ నుంచి దండకారణ్యం వచ్చి భూలోకంలో దండకారణ్యంలో మర్రి త్వరలో బుర్రదాచు కూర్చున్నట్ట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మర్రి త్వరలో ఉన్నాడు. సూర్యుడు అస్తమించాక అప్పుడు బయటకు వస్తే ఎదురుగుండా శని కనపడ్డాడు. ఏమి శని, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా నన్ను పట్టుకుంటానన్నావు, ఏం పట్టుకున్నావు, నేను త్వరలో దక్కున్నానన్నట్ట. అప్పుడు శని నవ్వి, సమస్త లోకాలు సేవిస్తూ ఉండగా దర్జాగా హాయిగా కైలాసంలో వెండికొండ మీద సింహాసనం మీద కూర్చోవలసిన నువ్వు భూలోకంలో దండకారణ్యంలో మర్రి త్వరలో ఎందుకు దాక్కున్నావు? అదే ఏలినాడు శని ప్రభావం అన్నాడు. శని పట్టుకుంటే సింహాసనం మీద కూర్చోడు, ఎక్కడో మర్రి త్వరలోనో అడవుల్లోనో దాక్కోవాలి. మరికొందరికి శని పట్టుకుంటే ఆకాశంలో ఎగురుతున్నవాడు ఏ కొండకో తగిలి కింద పడిపోతాడు, ఇక మళ్ళీ కనపడ్డు. ఇదే శని ప్రభావం అన్నాడు సుస్పష్టంగా శని. శివుడు నవ్వి, ఓహో నన్ను పట్టుకున్నావా, సర్లే నిజానికి శివుడిని వాడెక్కడ పట్టుకుంటాడు, ఇతని ప్రభావం కాదు అనకూడదు గనక లోకం కోసం దాక్కున్నాడంతే ఆయన. కానీ నేను భవిష్యత్తులో ఒక దివ్య రూపంతో అవతరిస్తా, అప్పుడు కూడా నువ్వు ఇలాగే అహంకరించి నా దగ్గరకు వస్తావు, అప్పుడు నీ సంగతి తేలుస్తానని వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన. ఈ విషయాన్ని శని చెప్పి, ఆనాడు శివుణ్ణే పట్టుకున్నాను, కోతి వినువో లెక్క అన్నాడు. ఇంతకీ అసలు విషయం మర్చిపోయాడు. ఆ శివుడే ఈ కోతి రూపంలో వచ్చి నీ అంతం తేలుస్తాను అప్పుడే అన్నాడు. ఆ విషయం వీడు మర్చిపోయాడు. అందుకని హనుమాన్ నిన్ను పట్టుకుంటాను అన్నట్టు. వెళ్ళిపోమ్మని హనుమంతుడు బతిమాలాడు. వాడు వింటాడా? ఎలా పట్టుకుంటావు నన్ను? నీ నెత్తి మీద గుర్తుంటాను. శని ఎప్పుడు నెత్తికి ఎక్కుతాడు. నెత్తికెక్కిన శని వాణ్ణి బతికి బట్టగట్టకుండా ఏడిపించేస్తాడు, ఇక చచ్చిపోదామన్నంత బాధ కలిగిస్తాడు. అప్పుడు నేను వదిలిస్తాను అన్నాడు. నేను వదిలేసిపోతాను, తర్వాత నువ్వు యథాప్రకారంగా ఉంటావనగానే సరే నీ ఇష్టం అన్నాడు హనుమ. వెంటనే శని ఎగిరి హనుమంతుడి శిరస్సు మీద కూర్చున్నాడు. అప్పటిదాకా కిక్కురు మనకుండా ఊరుకున్న హనుమంతుడు పక్కనే ఉన్న ఒక బండరాయి తీసి జై శ్రీరామ అంటూ ఆ బండరాయిని నెత్తి మీద పెట్టి ఒక్క నొక్కు నొక్కేశాట. రామనామం జపించిన కారణం చేత ఈ బండరాయి నిజంగా కొండ అయిపోయింది, ఉక్కుల తయారైపోయింది. హనుమంతుడి తల ఒక కొండలా ఉంది. ఆ కొండ మీద కూర్చున్న శనిగారి నెత్తి మీద ఈ రెండో బండ పెట్టాడు. రెండు బండరాళ్ల మధ్యలో అప్పడం నలిగిపోయినట్టు నలిగిపోయాడు శని. ఎంత గింజుకున్నా కిక్కు కిక్కు అంటున్నా నెత్తురు కొక్కుకుంటున్నా హనుమంతుడు విడిచిపెట్టకుండా జయ శ్రీరామ చావు చావు అని తిట్టట్లా రామ రామ నొక్కేశాట. చివరికి అతి కష్టం మీద కొంచెం గొంతు పిగిలించుకుని, హనుమ హనుమ, ఈ గ్రహం నీ ఆగ్రహానికి బలి పూర్తిగా నాశనం అయిపోతుంది, రక్షించు రక్షించు అన్నట్ట. అప్పుడు హనుమంతుడు ఆ బండరాయి తీశాడు. తీయగానే బయటకు వచ్చాడు శనిగారు. ఒళ్ళంతా పిప్పి పిప్పి అయిపోయింది, గిలగిల్లాడిపోయాడు. దాంతో ఏం చేయాలో కూడా అర్థం కావడంలా కథలు లేకపోతున్నట్ట. ఇప్పుడు అర్థమైందా రామనామం జపించడం వల్ల ఎంత లాభమో? రామనామ జపతాంకుతో భయం. రామనామం జపించేవాడికి భయమేముంది? శని భయము లేదు, ఏలినాడు శని భయము లేదు, అష్టమ శని భయము లేదు, అర్ధాష్టమ శని భయము లేదు. నవగ్రహాలు మా రాముడు చుట్టూ తిరిగి ఆయన అనుగ్రహం కోసం పాటలు పడతాయి, ఇంకెప్పుడు నా దగ్గరికి రాకపో అన్నట్ట. బతుకు జీవుడని బయటకు వచ్చేశాడు. ఈయన వెళ్ళిపోతూ ఉంటే సూర్యుడు తక్కిన గ్రహాలు నవ్వారు. సూర్యుడైతే, ఓ మై డియర్ సన్, ఓ కుమారా, బాగా అయ్యిందా శాస్తి అన్నట్ట. అత్తగారు తిట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వింది పక్కన అందుకు బాధ అన్నట్లుగా, ఆంజనేయుడి చేతిలో చావు దెబ్బలు తిన్నందుకు కాదు, ఇప్పుడు ఈ తక్కిన గ్రహాలు నవ్వడంతో వాడికి ఆగ్రహం పెరిగింది. ఈ హనుమంతుడి సంగతి చూస్తాను, చెప్పి నెత్తి మీద కూర్చుంటే బండరాయి పెట్టి నొక్కేస్తాడు, కాబట్టి చెప్పకుండా వెనక నుంచి పట్టుకుంటాను, చెప్పకుండా పట్టుకుంటే వాడికి ఏలినాడు శని పట్టుకుంటుంది, దాంతో హనుమంతుడు అలమటించిపోతాడనుకుని కొద్ది రోజులు గడిచాక ఈ ఒంటి నొప్పులన్నీ తగ్గాక పుత్తూరు అవి వెళ్ళి కట్లు వేయించుకుని తగ్గించుకున్నాక అప్పుడు బయలుదేరి వచ్చాట హనుమంతుడిని వెనక నుంచి పట్టుకోవడానికి. హనుమంతుడు బండరాయి మీద కూర్చున్నాడు. చాలా భక్తితో రామా 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 అని జపిస్తున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా. ఆయన రామా రామా అంటున్నాడు. హనుమంతుడి తోకలా పైకి లేచి ప్రణవాకారం ఓంకారంలో ఉంది. హనుమంతుడే ప్రణవస్వరూపుడు. వెనక నుంచి నక్కి నక్కి పట్టుకోవడానికి శని వస్తున్నాడు. నిజానికి హనుమంతుడేం పట్టించుకోలేదు, కానీ ఆయన తోక ఊరుకుంటుందా? ఆయన తోకే వాలముద్ర అంటారు దానిని. సర్వకాల సర్వావస్థలలో లోకరక్షణ చేస్తుంది. అటువంటిది హనుమంతుడిని రక్షించడానికి ఏమాత్రము జంకదది. ఆ తోకలా లేచిందిట. వెనక నుంచి వచ్చి హనుమంతుణ్ణి పట్టుకోబోతున్న శనిగారి పేకను చుట్టేసింది, ఉరితాడులో బిగించేసింది. ఇంకేముంది, తోకవాణ్ణి ఉరికంబానికి లాగినట్టుగా లాగేస్తూ ఉంటే వాడి కంఠానికి కాలపాశం అయిపోయి బిగించేస్తే తట్టుకోలేక కిక్కురు కిక్కురు మందాం అంటే నోట్లోంచి మాట రాదు, గొంతుకు నొక్కుపోయింది. కాసేపటికి హనుమంతుడు కళ్ళు విప్పాడు. ఆయనకు ఒక నియమం ఉన్నది, ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 5-5 నిమిషాల్లో ఎక్కడ హిమాలయ పర్వతాల్లో గంధమాదనం, అక్కడి నుంచి సేతువు దగ్గరకు వస్తాడు. రాముడు సేతువు కట్టించిన స్థలానికి రామేశ్వరం, అక్కడికి వచ్చి ఆ సేతు చుట్టూ ప్రదక్షిణ చేసి బుడుంగును ములిగి మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోతాడు. ఇలా తిరిగి వెళ్ళడానికి ఆయనకి 5 నుంచి 8 నిమిషాలు పడుతుందట అంతే. ఆ మహాత్ముడి శక్తి అటువంటిది. రివ్వున ఎగిరాడు ఆకాశ మార్గంలో. ఆకాశంలో ఎగిరేటప్పుడు తోకల వెనకాతల జెండాల నిలబడాలి, కానీ కావాలని ఆ తోక కిందకి దిగిపోయింది. ఆ తోకకు వేళ్లాడుతున్నాడు ఉరికంబానికి వేళ్లాడినట్టుగా శనిగారు. హనుమంతుడు మహావేగంగా ఎగురుతూ ఉంటే ఈ తోకనున్నటువంటి శనిగారు టంగన కొండ కొట్టుకున్నాడు. ఆ దెబ్బ అక్కడ తగలగానే మళ్ళీ ఆ తోక ఇది కదిలింది, ఇటువైపు ఇంకో కొండకు తగిలింది. గంట వెనక్కి ముందుకి మధ్యలో కొట్టుకున్నట్టుగా వీడు కొండల మధ్యలో అటు ఇటు టింగు 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 అని కొట్టుకున్నాడు. ఒళ్ళంతా పచ్చడైపోయింది, ఎముకలు విరిగిపోయాయి. అసలు ఏ ఎముకలు ఉన్నాయో ఏవి లేవో తెలియటంలా, మాట మాత్రం రావడంలా. ఈలోపు హనుమంతుడు రామేశ్వరం వచ్చాడు, సేతు ప్రదక్షిణ చేశాడు, అందులో బుడుంగును ములిగాడు, మళ్ళీ యథాస్థానానికి వచ్చి కూర్చుని అప్పుడు వెనక్కి చూస్తే తోకకు వేళ్లాడుతున్న శనిగారు కనబడ్డాట. శని, నాతో నీకేం పని, ఇదేమిటి వెనకాతలు దాక్కున్నావు అన్నట్ట అన్నాడు. నోట్లోంచి మాట రాక సైగ చేసి, ఓహో ఇదే అని చెప్పి అప్పుడు తోక తప్పుకుంటే తోక తప్పుకుంది. ఆ అతి కష్టం మీద కంఠం కాస్త సవరించుకుని, హనుమ నీది తోక లేక సమస్త లోకాలని ప్రపంచ ప్రళయకాలంలో బంధించే యమపాశమా మృత్యుపాశమా, నువ్వు సాక్షాత్ రుద్రస్వరూపుడు కాకపోతే ఇలా చావగొట్టవు. అతి కష్టం మీద నేను ప్రాణాన్ని తిరిగి లోపలికి తెచ్చుకున్నాను శరీరంలోకి. గ్రహాన్ని కాబట్టి బతికాను కాబట్టి మరోడు ఎవడనైతే పడి చచ్చి ఉండేవాడు. అమ్మమ్మ ఏమి బలం, ఏమి శక్తి, ఏమి వేగం! సముద్రంలో అంత వేగంగా నన్ను ముంచేసి ఏమెరగనట్టు ఇక్కడ కూర్చున్నావు. నువ్వు సమస్త లోకేశ్వరుడు అని ఇప్పుడు అర్థమయ్యింది. ఎక్కడిది నీకు ఈ శక్తి అంటే, ఇది నా శక్తి కాదు, రామనామ మహిమ అన్నాడు ఆయన. నన్ను వదిలి నీకు నమస్కారం చేసి వెళ్ళిపోతాను రామ అనుకుంటూ అనగానే ఒక్క మాట నాకు ఇవ్వాలి. ఈరోజు శనివారం, అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి చావు దెబ్బలు తిన్నావు. ఇదివరకోసారి క్షమించాను, ఇది రెండవసారి. ఇప్పుడు క్షమించాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నట్ట. అయ్యా అడగండి, మీరు ఏమడిగితే చేస్తానన్నాడు. శనివారం రాగానే నా శరీరానికి గంధ సింధూరం, అంటే హనుమంతుడి కుంకుమను చూసారా, సింధూరాల్లో కూడా గంధ సింధూరం అంటే కొంచెం హనుమంతుడి కుంకుమ ఎర్రగా ఉంటుంది విచిత్రంగా, దానిని నాకు పులిమి. నాగవల్లీ దళైర్యుతం, నాగవల్లీ దళము అంటే తమలపాకు, తమలపాకులతో పూజ చేసే వాళ్ళకి నీ దోషం తగలకూడదు. నువ్వు ఏ రకంగానూ శని దోషం వాళ్ళకి ఎక్కువ లేకుండా చెయ్యాలి. అలాగా నువ్వు నా భక్తులను పీడించకుండా ఉంటానని వరమిస్తే నిన్ను వదులుతాను, లేదా మళ్ళీ తోకు వస్తుంది జాగ్రత్త అన్నట్ట. ఈలోపు శనిగారు, అసలు ముందు నీకు మాట ఇచ్చేలోపు ఒళ్ళు తిరిగి పడిపోతున్నాను అన్నాడు. అప్పుడు హనుమంతుడు జాలిపడి పక్కనున్న కొంతమంది తన శిష్యులు వానరుల్ని పిలిచి, నువ్వుల నూనె ఈ హనుమత్ కుంకుమ అంటే సింధూరం ముద్ద చేసి ఈ ముద్దంతా రామ రామ అంటూ వీడు ఒళ్ళంతా పులిమెయ్యండి అన్నట్ట. శనిగారికి పులిమారు. అలా పులమగానే ఆశ్చర్యం, ఈ నువ్వుల నూనె సింధూరం కలిపిన లేపన ప్రభావం దానికి రామనామం తోడవడంతో శరీరంలో అవయవాలన్నీ సర్దుకుపోయాయి, ఆరోగ్యం వచ్చేసింది. అప్పుడు శని లేచి, హనుమ ఏమిటి ఔషధం అన్నట్ట. ఇది సింధూరం, ఇందులో నువ్వుల నూనె కలిపా, నువ్వుల నూనెకి ఒంటి నొప్పులు తగ్గించే లక్షణం ఉంది, అందుకే చలికాలంలో ఆయుర్వేదంలో ఏం చేస్తారు, నువ్వుల నూనె పూస్తారు, దాన్ని సింధూరంలో లేపనం చేసి ముద్ద పూస్తే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి, మంచి పటుత్వం వస్తుంది ఎముకలకి. నువ్వేం చేస్తావంటే ఇక మీదట, ఇందాక నేను నిన్ను వరం అడిగానే ఆ వరం నిలబెట్టుకో. అన్ని వారాల్లోకి శనివారం అంటే నాకు బాగా ఇష్టం, ఆ శనివారమే నువ్వు నన్ను పట్టుకోబోయావు, తద్వారా చావు దెబ్బలు తిన్నావు. కాబట్టి శనివారం రాగానే నువ్వుల నూనె గంధ సింధూరము కలిపి ఒక ముద్ద చేసి ఈ లేపనం నా ఒళ్ళంతా పూసి తమలపాకులతో నన్ను పూజించిన వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకూడదు జీవితంలో, ఆ వరమిచ్చావా నేను వదిలేస్తానన్నట్ట. తథాస్తు, ఇదిగో ఈరోజు నుంచి నీకు వరం ఇస్తున్నాను. గంధ సింధూరాన్ని నువ్వుల నూనెని శనివారం నాడు నీ ఒళ్ళంతా పులిమి నీకు తమలపాకులతో పూజ చేస్తే అటువంటి వారి జోలికి వెళ్ళను అని సుస్పష్టంగా శనివారం ఇచ్చాడు. ఇదిగో అప్పటి నుంచి శనివార పూజ హనుమంతుడికి చేయడం మొదలైంది. మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ సర్వేష్వపి చ వారేషు మందవారః ప్రశస్యతే హనుమజ్జన్మనో హేతు. అది కారణం. అసలే హనుమంతుడు శనివారం పుట్టాడు, ఆపై ఇప్పుడు శనిగారు కూడా ఆయనకు వరం ఇచ్చాడు. అందువల్ల మందవారేతు సంప్రోప్తి హనుమంతం ప్రపూజయేత, మందవారం రాగానే హనుమంతుణ్ణి పూజించి తీరాలి అన్నారు. సర్వేష్వపిచ వారేషు మందవార ప్రశస్యతి, అన్ని వారాలలోకి మందవారానికి శనివారానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఈనాడు హనుమంతుణ్ణి నేను చెప్పానే ఇందాక అలాగా గంధసింధూరము నువ్వులు నూనె కలిపిన ముద్దతో ఆయన ఒళ్ళంతా పులిమి తమలపాకులతో 108 హనుమన్ మంత్రాలతో ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః ఈ 108 నామాలు చదువుతూ పూజ చేసేస్తే ఇక మనకి శనిదోషాలు ఉండవు కాక ఉండవు. అయ్యా మా జాతకరి ఇచ్చే శని నడుస్తున్నాడండి, శని మహాదశ, శనిలో శని అంతర్దశ ఒకటి కాదు, మేము చాలా యాత్ర పడుతున్నాం. అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఈ ఏలినాటి శని ఉంది, ఈ దోషాల నుంచి బయట పడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళందరికీ ఇది అత్యద్భుత మార్గము అన్నారు. అసలు ఈ కథని ప్రతి శనివారం వింటే అటువంటి వాడి జీవితంలో శనిదోషం ఉండదట. ఈ కథను గుర్తు చేసుకోవాలి లేదా వినాలి, పదే పదే దీన్ని అనుకోవాలి. ఈ కథ ఉత్తమోత్తమ కథగా మొత్తం పురాణాలన్నీ అంగీకరించిన దివ్య కథ అన్నమాట. అప్పుడు హనుమంతుడు శనిగారి మాట వినగానే ఆయన వదిలాడు. శని వెళ్ళి మళ్ళీ తన నగరానికి పరుపు మీద చేరి ఈ గంధసింధూరమును నువ్వుల నూనె ఒళ్ళంతా పూసుకుని రోగం తగ్గించుకుని అప్పటి నుంచి భక్తితో ఇంకా ఏనాడు నేను హనుమద్భక్తుల జోలికి వెళ్ళను, హనుమంతుణ్ణి నిరంతరం భక్తితో పూజించేవాళ్ళని, శనివారం వచ్చినప్పుడు పూజించిన వాళ్ళని నేనేమీ చెయ్యను అని తాను కూడా తన నగరంలో హనుమద్ విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజించాట. స్వయంగా శనిగారు కూడా ప్రతి శనివారం పూజిస్తాడు. అందువల్ల శనివారం వచ్చిందా ఆంజనేయస్వామి ఆలయాలకు వెళ్ళాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఇంట్లో అయినా చేసుకోవాలి. కనీసం హనుమంతుడి విగ్రహాన్ని పెట్టుకుని ఇవన్నీ పుయ్యలేకపోయినా కనీసం గంధసింధూరంతో తమలపాకులతో అయినా ఆయనకి పూజ చేస్తే మనకి సకల శనిదోషాలు పోతాయి, మంచి ఐశ్వర్యాలు వస్తాయన్నమాట. ఈరోజు వీలున్న వాళ్ళు కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకం చదువుకుంటే వాళ్ళకు కూడా శనిదోషం తొలగుతుందట. ఏది శనివారం నాడు హనుమంతుడిని పూజించాక, ఇది శనికి సంబంధించిన గొప్ప శ్లోకం. ఏ రకమైన శనిదోషమైనా ఈ శ్లోకం వల్ల కూడా పోతుంది. అందుకనే భక్తుల కోసం మరోసారి ఆ శ్లోకం చెబుతున్నాం. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. హనుమంతుడు అన్ని విషయాల్లోనూ అనుగ్రహిస్తాడు, నవగ్రహాల విషయంలో అనుగ్రహిస్తాడు. అందులో శనిదోషానికి హనుమత్ పూజ ఒక గొప్ప దివ్య వరం అన్నమాట. మహానుభావుడు హనుమంతుడు ఇలా అన్ని దోషాలని పరిహారం చేస్తూ రామనామాన్ని మాత్రం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా గంధమాదన పర్వతం మీదే చేస్తున్నాడు. ఆయన గంధమాదన పర్వతం మీద ఉన్న రోజుల్లో ఓ తమాషా జరిగింది. పాండవులు అరణ్యవాసం చేశారు. ఈ అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు ద్వైపాయన వనంలో ఉన్నారు. అక్కడ జంతువుల్ని తెగ తినేశారట వాళ్ళు కూడా. క్షత్రియులు కదా, వేటాడటం ఇష్టం. దాంతో ఒకనాడు ధర్మరాజు గారికి అర్ధరాత్రి కలలో కనపడి జంతువులన్నీ మీకు వీలుంటే భారతం అరణ్యపురంలో ఉంటుంది చూడండి, ధర్మరాజా మీరు ఈ అడవిలో కొంతకాలం ఉంటే ఒక్క జంతువు మిగలదు, మీరు ధర్మరక్షణ పరులు కాబట్టి వేటాడడం మానేయండి, ఈ అడవి వదిలిపెట్టండి అనగానే ధర్మరాజు జాలిపడిపోయి అలాగే అన్నాడు. మనం ఎంత పొరపాటు చేస్తున్నాం, జంతువుని వేటాడి తినడం అనే ఒక దరిద్రపు అలవాటు మనకు కూడా వచ్చినట్టుంది. దీనివల్ల మృగాలన్నీ ఏడుస్తున్నాయి, ముఖ్యంగా జింకలు బాగా ఏడుస్తున్నాయి, ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ అడవి వదిలిపెట్టి వెళ్ళారు. దారిలో భయంకరమైన దావాగ్ని పట్టుకుందట వీళ్ళని. దావాగ్ని అంటే అడవి అంతా కాలిపోతుందనమాట. ఓ చెట్లు చెట్లు పెటా పెటా రాసుకుని నిప్పు పుట్టి ఓ అల్లకల్లోలమైపోయింది. ఏ వేపు చూచినా ధూమం అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధ లోకాదభ్రం వై వచ్చచూడు దవశిఖి భీమా. మంచి పొగలతో ఇంతంత నిప్పురవ్వలు పైకి ఎగిరిపోతూ ఉండగా, చెట్లు చెట్టు పెటిల్ పెటిల్ అనే శబ్దంతో కాలిపోతూ ఉండగా, అందులో జంతువులు పాములు కూడా కాలిపోతూ ఉండగా, ఆకాశమంత కమ్ముతున్న పొగలతో మన మీదకు వస్తున్నది భీమా ఈ దావాగ్ని. ఇది భయంకరం, మనం కాలి చచ్చిపోయేటట్టున్నాం. మనతో పాటుగా మనతో నమ్ముకుని వచ్చిన ఈ బ్రాహ్మణోత్తములు, మన పౌరులు, ఇంకా హేమహేమీలంతా ఉన్నారు. పాపం ద్రౌపది, ఈ స్త్రీమూర్తి, సుకుమారి ఎలా మనం బతికి బట్టగట్టడం? ఒకటే ఒక మార్గం ఉన్నది. నీ కొడుకు ఘటోత్కచుడు ఉన్నాడే, వాడేమన్నాడు? పిలిస్తే వచ్చి రక్షిస్తానన్నాడు. వాణ్ణి పిలవమన్నాడు ధర్మరాజు. వెంటనే ఘటోత్కచారమ్మన్నాడు భీముడు. ఆ క్షణమే ఘటోత్కచుడు తన పరివారంతో వచ్చి, ఏమిటి తండ్రి అంటే, ఈ దావాగ్నిలో మేము మాడిపోకుండా మమ్మల్ని మరో చోటకి తీసుకెళ్ళు అన్నట. భీముణ్ణి తన భుజం మీద ఎక్కించుకుని, తక్కిన వాళ్ళందరినీ కూడా రాక్షసుల భుజాల మీద ఎక్కించి, ఒక్క క్షణకాలంలో ఆకాశ మార్గంలో హిమాలయ పర్వతాల్లో దిగబెట్టేశాడు ఆయన. ఆహా, హిమాలయ పర్వతాలు అప్పుడు అనమాట, కేదారం, బదరి ఇవన్నీ దర్శించుకున్నారు వాళ్ళు. గంధమాదన పర్వతం చూసింది అప్పుడే. శివుణ్ణి పూజించారు, కేదారేశ్వరలింగం ఉందే, ఆ లింగాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీముడు పూజించాడు. ఇప్పటికి కూడా కేదారంలో ఈ మొత్తం భీమ, అర్జున, నకుల, సహదేవులు, ధర్మరాజు, ద్రౌపది అందరూ లోపల ఉంటారు. ఇప్పటికి కూడా ఆ గుళ్ళో ఉంటారు. మీకు వీలుంటే చూడండి ఎప్పుడైనా. వాళ్ళంతా అక్కడ చూశారు. చూసిన తర్వాత ఒకరోజు ఏం జరిగింది అంటే, హిమాలయ పర్వతాలు చాలా అందంగా ఉంటాయి కదా, అవి చూడ్డానికి ద్రౌపది, భీముడు, అర్జునుడు అందరూ కలిసి బయలుదేరారు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. అప్పటికి అర్జునుడు ఏం చేశాడంటే, ఇంద్రకీల పర్వతం దగ్గరికి పోయాడు. ఈ భీముడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు తప్ప, ఒక భీముడు, మహావీరుడు తప్ప మిగతా వాళ్ళు అంత గొప్పవాడు కాదుగా. అర్జునుడి అంత ధనుర్విద్యా నైపుణ్యం ఉన్నవాళ్ళు కారు. అర్జునుడు ఎక్కడో ఇంద్రకీల పర్వతం మీద పాశుపతం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో హిమాలయ పర్వతం సొగసులు చూడ్డానికి వెళ్ళారు పాండవులు. ఒక అర్జునుడు మాత్రం లేడు, పాశుపతం కోసం వెళ్ళాడు. అప్పుడు ఒక పెద్ద కుంభవృష్టి కురిసింది. అంటే మామూలు వర్షం కాదు, పెద్ద తుఫాను గాలి వచ్చేసింది. ఆ గాలిలో భీముడు, ద్రౌపది ఒకవైపు పడిపోయారు. ధర్మరాజు, బ్రాహ్మణోత్తములు మరోవైపుకి వెళ్ళారు. నకుల, సహదేవులు, మరికొంతమంది పౌరులు మరోవైపు పడిపోయారట. ఎవరి దాని వాళ్ళు తప్పిపోయారు దారి అన్నమాట, గాలి కొట్టుకుపోయారు. భీముడు, ద్రౌపది వెళ్ళిన ప్రదేశం గంధమాదన పర్వతం, బదరికావనం. అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటే ఎక్కడి నుంచో అత్యద్భుతమైన సువాసన వచ్చిందట. ఘుమ ఘుమ ఘుమలు ఆడిపోతోంది వాసన. ఇటువంటి సువాసన వాళ్ళ జీవితంలో చూశారు గారు ఎప్పుడు. ఇంతలో ఏమిటని చూస్తుంటే, గాలికి ఒక పుష్పం కొట్టుకొచ్చింది. అది సౌగంధిక పుష్పం, 1000 రేకులు కలిగి బంగారపు వన్నెలో ఉన్న ఒక ప్రత్యేకమైన తామర పువ్వు. అది కుబేరుడు అలకాపురంలో యక్ష పర్వతంలో పెంచుతున్నాడు. హిమాలయాల్లో అదృశ్యంగా ఉంటుంది ఆ పర్వతం, ఎవరికీ కనపడదు. అక్కడ ఈ సౌగంధిక పుష్పాల కొలనున్నది. ఆ పువ్వుని శివపూజకే వాడుతూ ఉంటాడు ఆయన. అటువంటి పుష్పం ఒకటి రాగానే దాన్ని ఆఘ్రాణించి ద్రౌపది, ఏమి సువాసన అంటే, అసలు ఇటువంటి పువ్వును చూసామా? సువర్ణ కమలం, సుగంధాల రాశి, ఈ సౌగంధిక పుష్పాలు ఇంకా కొన్ని కావాలనున్నది. ఇవి మన అన్నగారు శివపూజకి వాడతారు, ఆయన ఎంత ఆనందిస్తాడో. మీరు తలుచుకుంటే చెయ్యలేనిదేమున్నది, కొన్ని పువ్వులు తీసుకురాకూడదా అందిట. అసలే ద్రౌపది అంటే వాళ్ళందరికీ అభిమానం. ఆపై ముచ్చటపడి కొన్ని పువ్వులు తెమ్మంటే, ఏకాంతంగా ఉన్నప్పుడు కాదని ఎలా అంటాడు భీముడు? ఈ క్షణమే బయలుదేరుతున్నాను, నీకేం పర్వాలి, నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ అన్నగారు వచ్చి అడిగితే, నేను వెళ్ళి పువ్వులు తెస్తున్నాను, నా కోసం తొందరపడి రావద్దని చెప్పు అన్నట్ట. అని మంచి ఉద్దండ గదాదండాన్ని, ఒక ఖడ్గాన్ని, ధనుస్సుని పుచ్చుకు బయలుదేరాడు. గద ఉన్నది, వరలో కత్తి ఉన్నది, కోదండం కూడా. భీముడు అంటే ఎప్పుడు గద పెట్టి యుద్ధం చేస్తాడని కాదు, గదాయుద్ధంలో ఎక్కువ ప్రావీణ్యం ఉంది. వాళ్ళ దగ్గర ధనుస్సులు అవి ఉంటాయి. భీముడు, దుర్యోధనుడు అందరూ కూడా ధనుర్యుద్ధం చేసిన వాళ్ళే. అందరికీ ధనుర్విద్యలో అంతో ఎంతో నైపుణ్యం ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క రంగం ఎక్కువ ఇష్టం. అది భీముడికి, దుర్యోధనుడికి ప్రధానంగా గదాయుద్ధం ఇష్టం అన్నమాట. అంచేత ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళాట. గంధమాదన పర్వతం చాలా ఎత్తు, అమ్మ బాబో అది ఎక్కడం చాలా కష్టం. ఆ కొండని భీముడు కాబట్టి అవలీలగా ఎక్కేస్తున్నాడు. ఆహా, గంధమాదన పర్వతాన్ని అరణ్య పర్వంలో చాలా అత్యద్భుతంగా వర్ణించారు. మహాభారతంలో కూడా కవిత్రయం అంటే కవిత్రయం అన్నారు. అందుకే ఆ కొండంతా ఏ వైపు చూచినా కదలికా వనాలట. అరటి తోటలు, మరో పక్కన మద్ది చెట్లు, మరో చోటేమో ఆకాశమంతెత్తు పెరిగిపోయిన తాడి చెట్లు, పోక చెట్లు, మంచి పళ్ళు, ఫలాలతో పాటుగా పుష్పాలు, పుష్పాలు కూడా సువాసనాభరితమైన పుష్పాలు, మధ్య మధ్యలో ఇరుకిరుకుగా దారులు. ఈ దారులున్న చోట గతతో ఇలా దెబ్బగొడుతూ ఉంటే చెట్లు చెట్లు విరిగిపడిపోయి ఈయనకి దారిస్తున్నాయట. అసలు ఇంతెందుకు ఆయన నడిచిన చోటలో పెద్ద దారి అయిపోతుంది. భీముడి పాదాల ఘాతాలకి రాళ్ళు పగిలి గొప్ప మార్గం అయిపోతుందిట. భీముడు నడిస్తే కొండల మీద దారి అయిపోతుంది. వేరే మనం ప్రక్లయన్లు ఇవి తెచ్చుకోకర్ల, క్రియన్లును. ఆయనే పెద్ద దారి వేసుకుంటూ పోతున్నాడు నిర్భయం. మహావీరుడు గనక ఏం భయం లేకుండా వెడుతున్నట్ట. అయ్యా, దారిలో కనిపించేట ఏనుగులు, ఏనుగుని ఏనుగుతో కొట్టడం. ఏనుగులు చేత్తో పట్టుకుని తొండంతో ఎత్తి పైకెత్తి రెండో ఏనుగుతో దాన్ని డామరు కొట్టి పక్కన వారేసేవాట. సరదాకి పులుల్ని విసిరి వారేశాడు, సింహాలను విసిరేశాడు, ఖడ్గమృగాలను విసిరేశాడు. లెక్క లేకుండా పోతున్నాడు. నన్నయ్య గారు తెగరాహేశాడు ఈ విషయాన్ని కూడా బాగా. ఇలా హాయిగా విహరించుకుంటూ పోతున్నారు వాళ్ళు భీమసేనుల వారు. ఇంతలో ఈ ఒక కొంత దూరం పోయిన తర్వాత మంచి రంభావనం కనపడింది. అరటి తోట, మామూలు అరటి పళ్ళు కావు. ఇంత ఇంత అరటి పళ్ళు పట్టుకొచ్చి గురువుగారికి దేవుడికి ఇస్తారు.